साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्राम् ॐ भवस्वः ह्रीं श्रीं ग्लीं तत्सवितुर्वरेण्यं भगवदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं ग्लीं कएलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं।
प्रकృతిలో కొన్ని విశేషమైనటువంటి సంఘటనలు ఒక విశేషమైనటువంటి చక్రీయ గమనంలో జరుగుతూ ఉంటాయి. భారతీయ ఆధ్యాత్మికత ఈ చక్రీయ గమనాలను పట్టుకుంది. ఈ చక్రీయ గమనాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. వర్షం ఎప్పుడు పడుతుందో తెలిస్తే పంట బాగా పండించుకోగలుగుతాడు. ఎండలు ఎప్పుడొస్తాయో తెలిస్తే దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ వాడు తీసుకోగలుగుతాడు. వర్షం ఎప్పుడు బాగా కురుస్తుందో, చలి ఎప్పుడు బాగా వస్తుందో అది మన చేతిలో లేదు, అది ప్రకృతి యొక్క చేతిలో ఉంది. దాన్ని మనం మర్చిపోయి మన జీవితాలను ప్రకృతికి చాలా దూరంగా జీవించడం నేర్చుకుని చివరికి ప్రకృతికి మనకి సంపూర్ణంగా సంబంధము తెగిపోయేటట్టు చేసుకున్నాం మనం. ఇది గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికత అంటే మనమేం పిల్లి ముగ్గలు వేసే అక్కర్లేదు, గందరగోళాలు ఏమీ చేసే అక్కర్లేదు, ఏ తపశ్చర్యలు చేయక్కర్లేదు. మీరు చేయవలసినటువంటి చాలా చిన్న సహజమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే బీ న్యాచురల్, సహజంగా ఉండండి. అందుకే భగవద్గీతలో కూడా ఏం చెప్తాడు అంటే సహజం కర్మ కౌంతేయ సదోషమపి నచ్చజేయుత. నీకు దోషయుక్తంగా ఉండొచ్చు, ఎండాకాలంలో ఎండ చాలా బాధ పెడుతుంది, ఈ సూర్యుడు ఏం లాభం లేదు ఎండ మండించేస్తున్నాడు అనుకున్నా అనుకోకపోయినా పాపం వాడు మండిస్తాడు. ఆ సూర్యుడే శీతాకాలంలో మీరు వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుంటారు, ఇంకాస్త ఎండ వస్తే బాగుందని ఇవ్వడు. మరి వాడి దోషం అది, ఎండాకాలంలో మండిస్తాడు, శీతాకాలంలో చల్లగా ఉంటాడు, వర్షాకాలంలో అసలు కనిపించడు. కానీ ఈ మూడు ఇంపార్టెంటే, ప్రతి దాది కూడా చాలా ఏ విధంగా అవుతే ముఖ్యము, ఆ ముఖ్యమైనటువంటి జీవిత విధానాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రక్రియను యజ్ఞము అన్నాం. యజ్ఞము అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్, ఒక చక్రీయమైనటువంటి విధానం. శ్వాస పీలుస్తున్నాం, శ్వాస వదులుతున్నాం, అది యజ్ఞము. శ్వాస పీల్చుకుని వదలటం మానేసాం అనుకోండి, ఏం జరిగినా దాన్ని మాత్రం యజ్ఞం అనం. యజ్ఞం చేసేవాడు లేకపోవచ్చు, అది వేరే విషయం. అంచేత ప్రతిదీ ఒక చక్రీయ క్రమంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు ఏంటి అంటే స్టోరింగ్, నిల్వ ఉంచుకునేటటువంటి ఒక లక్షణం ఉన్నదే మానవీయ వ్యక్తులకు, అది చాలా పెద్ద రోగం ఒకటి తగులుకుందని. ఏ కారణం చేతనో తగులుకోవచ్చు, అది వేరే విషయం. యజ్ఞమయ ప్రవృత్తి అంటే సాక్రిఫైస్ అంటున్నాం కదా, దానం అంటున్నాం కదా, ఆ దానాన్ని ఏ విధంగా చేయాలి, స్టోర్ చేసినటువంటి వస్తువులను సవ్యమైనటువంటి ఉపయోగం ఎలా చేయాలి, మీరు చాలా జాగ్రత్తగా ఒక అవగాహనకి రండి. స్టోరింగ్ వద్దు అన్నారు కనుక ఇంకా మన దగ్గర ఉన్నటువంటి నిల్వల్ని వాటిని తీసి పంచేస్తాం అనే అనుకోక్కర్లే, మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి దాన్ని. ఆ ఉపయోగించుకోవటం నేర్చుకోవటం ఎలాగే అన్నది నిన్న మనం చదువుకుంటున్నటువంటి పురుష సూక్తంలోని చివరి శ్లోకం. ఇవాళ అక్కడ నుంచి మనం మొదలెడదాం. మిగతా శ్లోకాలు ఒకసారి మామూలుగా చదివేసుకుందాం. దాని తర్వాత ఆ యజ్ఞమయ విధానం ఎక్కడి నుంచి మొదలెట్టాము అక్కడి నుంచి మనం చదువుకుందాం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావాన్ అస్య మహిమా అతో జాయాగుంశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధౌదయత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనీయభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమధోపురః యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయిధ్మశరద్ధవే. ఈ శ్లోకం దగ్గర ఆగాం మనం. ఈ శ్లోకంలోనే యజ్ఞము అనేటటువంటి మాట వచ్చింది. యజ్ఞము అనేటటువంటి మాటని చక్రీయ గమనము అని అర్థం చేసుకోమని చెప్పాను కదా. ఎన్ని చక్రీయ గమనాలు మనకు తెలుసో ఆలోచిద్దాం. ఒక చక్రీయ గమనము శ్వాస, ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నాం, ఇది ఒక సైకిలే. రెండో సైకిల్ ఏముంది మనకి? కనుల రెప్పలు మూతబడుతున్నాయి, కనురెప్పలు తెరుచుకుంటున్నాయి, రెండో సైకిలే. మిగతా సైకిల్ బ్లడ్ సర్క్యులేషన్, తర్వాత నర్వస్ సిస్టమ్, మన శరీరంలో ఉన్నటువంటివి. సరే, శరీరంలో ఉన్నటువంటి సైకిల్స్ని పక్కన పెడదాం. బాహ్య జగత్తులో ఉన్నటువంటి సైకిల్స్, సూర్యోదయము, సూర్యాస్తమయము, తర్వాత సైకిల్ చక్రీయ గమనం అంటే ఏంటి? తిరిగి తిరిగి అదే రావాలి మీకు. ఇంకా చిన్నవి ఏమైనా ఉన్నాయా? తిరిగి తిరిగి వచ్చేవి నిమిషము, ప్రతి 60 సెకండ్ల తర్వాత ఒక నిమిషం రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్కొక్క నిమిషం 60 సార్లు రిపీట్ అవుతే గంట అవుతుంది. అది 24 సార్లు రిపీట్ అవుతే ఒక రోజు అవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 60 సార్లు ఒక నిమిషం, అంతేగా 60 సెకండ్లు ఒక నిమిషం, అదొక చక్రం. 60 నిమిషాలు తిరిగిందనుకోండి ఒక గంట, 24 గంటలు ఒక రోజు. దాని తర్వాత ఇంకా రోజు లెక్కే. ఇంకా దేంట్లో లెక్క పెడతాం మనం? రోజులు లెక్క పెట్టదలుచుకుంటే వారాలలోకి వస్తాం. 7 వారాల తర్వాత మళ్ళీ వారం, అంతేగా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ సైక్లిక్. చేత నిమిషాలకి ఒక చక్రము, సెకండ్స్ నుంచి నిమిషాలకి, తర్వాత నిమిషాల నుంచి గంటకి ఒక చక్రము, గంటలలో 24 గంటలు ఒక చక్రము, 24 గంటలలో 7 రోజులు ఒక చక్రము. తర్వాత తర్వాత చక్రం ఏమైనా ఉందా మీకు తెలుసున్నటువంటి చక్రాలు? పక్షము, 15 రోజులకు ఒక చక్రం. అమావాస్య నుంచి పూర్ణమికి ఒక చక్రం అయితే, పూర్ణమి నుంచి అమావాస్యకు ఇంకో చక్రం, ఓ చక్రీయ గమనం. ఇంకా దాని తర్వాత నెలలు, నెల అంటే ఎలా? 30 రోజులకి ఒక చక్రం. తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత ఇంకా పెద్ద చక్రాలు ఏమైనా ఉన్నాయా? మనకి తెలిసినంతవరకు లేవు, మన జీవితానికి ఉపయోగపడేంతవరకు లేవు. 60 సంవత్సరాల తర్వాత షష్ఠి పూర్తి అంటాం, కానీ అది కూడా మనం ఎందులో లెక్క పెడుతున్నాం? సంవత్సరాల్లోనూ లెక్క పెట్టి ఆపేసుకుంటాం. అంచేత మనిషి జాతికి సంబంధించినంత వరకు ద బిగ్గెస్ట్ సైకిల్, చాలా పెద్ద చక్రీయక్రమం ఏంటి అంటే సంవత్సరం. ఇంకన్నీ కూడా సంవత్సరాలని భాగాలే అవుతాయి. దాని తర్వాత ఏంటవుతాయి అవి? చక్రాల యొక్క మల్టిప్లికేషన్. ఇవి కాకుండా ఇంకా పెద్ద మల్టిప్లికేషన్స్ ఏవైనా ఉన్నాయేమో చూద్దాం. పెద్ద మల్టిప్లికేషన్స్కి వెళ్తే 432,000 సంవత్సరాలు ఒక సైకిల్, దానికి రెట్టింపు ఒక సైకిల్. తెలుసు కదా 432,000 సంవత్సరాలు అంటే ఒక కలియుగం. దాన్ని రెట్టింపు చేశారు 864,000 సంవత్సరాలు త్రేత ద్వాపరయుగం. దాన్ని 3 రెట్లు చేశారు, దీన్ని కలియుగాన్ని 3 రెట్లు చేశారు, అది త్రేతాయుగం. కలియుగాన్ని 4 సార్లు చేశారు, సత్యయుగం. ఈ 4 మళ్ళా 71 సార్లు రిపీట్ అయ్యి 1000 సార్లు రిపీట్ అవుతాయి సహస్రయుగ పర్యంతం అని అటెటో పోయారు వాళ్ళు. ఈ సైక్లిక్ ప్రాసెసెస్ మీరు అర్థం చేసుకోండి. ఇవి ఎప్పుడైతే మనం ఉపయోగించుకోవటం మానేశామో భారతదేశంలో ఆధ్యాత్మికత పోయింది. ఇవి ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోవటం లేదు, లెక్క పెట్టుకుంటున్నాం అంతే. ఉపయోగించుకోవటం అనేది ఎప్పుడు వస్తుంది? హోరా విజ్ఞానం చెప్పుకుంటారు మీకు. హోరా విజ్ఞానంలో పగలు వచ్చేటటువంటి 12 హోరాలు, రాత్రి వచ్చేటటువంటి 12 హోరాలు, ఆ సైక్లిక్ ప్రాసెస్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఈ విధంగా చక్రీయ గమనంలో చేసేటటువంటి ప్రతి పనిని యజ్ఞం అంటాం మనం. దానికి ఇదంతా చెప్పుకొచ్చేది. అంచేత ఎప్పుడైతే మీరు ఒక చక్రీయ గమనానికి స్టిక్ అయి జీవించరో పర్పస్ ఉండదు జీవితానికి. మళ్ళీ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. అది అర్థం అవుతే తప్ప దీని తర్వాత వచ్చేటటువంటి పురుష సూక్తంలోని శ్లోకాలు మనకి విశేషమైనటువంటి భావనను కలగజేయవు. మనకి మానవులకి సంవత్సరం చక్రీయక్రమం చాలు, అంతకంటే ఎక్కువ దూరాలు మనం వెళ్ళక్కర్లే. చెప్పుకున్నాం చాలా చక్రాలు ఉన్నాయని. ఈ సంవత్సర చక్రానికి మన శరీరంలో ఉన్నటువంటి దానికి ఎక్కడైనా దగ్గరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? అది కనుక మనం పట్టుకోగలిగితే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటాం. చూడండి ఈ శ్లోకం ఏం చెప్తుందో. యత్ పురుషేణ హవిష, పురుషుడను వాణ్ణి యజ్ఞ పశువుగా బంధించి. ఎవడు పురుషుడు? పురుషుడంటే ఎవడు? ఎవడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం పురుషుడు అనేటటువంటి భావన, అది మీకు చాలా స్పష్టంగా అవగాహన ఉండాలి. ఎవడు పురుషుడు? మన శరీరంలో అన్ని చోట్ల ప్రతి చోట సర్వమావృత్య తిష్టతే, ఏ చేతనత్వం అయితే అన్ని చోట్ల ఆవరించి ఉన్నదో, మన శరీరంలోనూ ఉంది, మైక్లోనూ ఉంది, గడ్డిపోచలోనూ ఉంది, పరమాణువులోనూ ఉంది, మనం ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. అది అది ఒకటే. ఆ చేతనత్వాన్ని పురుషుడు అన్నాం. ఆ పురుషుడు ఏమైపోయాడు? యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞమ తన్వత, దేవతలు యజ్ఞం చేశారు. దేవతలు అంటే ఏమిటి? ఇంతవరకు మనం చదువుకున్న దాన్ని బట్టి దేవతలు అనేటటువంటి పదానికి మీరు ఏదైనా ఒక విశేషమైనటువంటి అర్థాన్ని పట్టుకోగలిగారా? దేవతలు వెలుగు. ఇంకా ఏం చెప్తున్నాడు అక్కడ? యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞ మతన్వత, దేవతలు పురుషుడను హవిస్సు చేత యజ్ఞమును చేసిరి. దేవతలు పురుషుడు అనేటటువంటి వ్యక్తిని హవిస్సుగా అంటే యజ్ఞములో వేసేటటువంటి పదార్థముగా మార్చి యజ్ఞము చేసిరి అది చెప్తున్నాడు. యజ్ఞం అంటే ఏంటో చెప్పాను కదా మీకు, ఒక చక్రీయ గమనం. ఈ యజ్ఞాన్ని ఎవరు చేస్తున్నారు? దేవతలు చేస్తున్నారు. మనిషేటనే యజ్ఞం పురుష సూక్తంలో యజ్ఞాన్ని ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశాడు ఈ శ్లోకంలోనే. ఏమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో? దేవతలు యజ్ఞం చేశారు. ఎక్కడున్నారు ఈ దేవతలు? నేను చెప్పాను త్రిపాదూర్ధ్వ ఉదయేత్ పురుష, పురుషుడు ఆ 3 పాదాల నుంచి ఉదయిస్తున్నాడు. మరి దేవతలు ఎక్కడున్నట్టు? 3 పాదాల్లో ఉన్నట్ట, ఈ 1/4లో ఉన్నట్ట, 3 పాదాలలో ఉన్నట్టు. అంచేత 3 పాదాలలో ఉన్నటువంటి దేవతలు, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క దేవత కనుక మనం అనుకుంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఈక్వేషను వీటన్నిటికీ కంపించినటువంటి ఆ గురుసత్తా యొక్క ఈక్వేషను మనం తర్వాత చూసుకుందాం శరీరంలో. అంచేత ఆ దేవతలు ఎక్కడున్నారు? ఈ త్రిపాదంలో. ఏ త్రిపాదంలో? అమృతత్వం అయినటువంటి దేవాలయంలో. అమృతత్వ లక్షణము కలిగినటువంటి ఆ 3 పాదాలలో ఉన్నారు కనుక దేవతలు ఎవరు? అమృతమూర్తులు. అంచేత దేవతలకు అమృతత్వం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఉండేది ఆ లోకాల్లోనే కనుక. ఇంగ్లీష్లో ఇంగ్లాండ్లో ఉన్నవాడికి ఇంగ్లీష్ వచ్చిందని మనమే ఆశ్చర్యపోం. వాడికి ఇంగ్లీష్ రాకపోతే మీరు ఆశ్చర్యపోవాలి కదా. అలాగే దేవతాలోకంలో ఉన్నటువంటి ఆ దేవతలు యజ్ఞం చేసిరి. ఎక్కడ చేసి ఉంటారు యజ్ఞం వాళ్ళు? భూలోకంలో చేసి ఉంటారా, దేవతాలోకంలో చేసి ఉంటారా? ఖచ్చితంగా దేవతాలోకంలోనే చేసి ఉంటారు. ఆ దేవతాలోకంలో ఈ ఒక పాదము, ఏ పాదము? మనకి కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక జగత్తు, ఈ స్థూల జగత్తు, ఈ పాదము ఇంకా బయటికి రాలేదు. ఆ దేవలోకంలోనే ఉన్నది. ఆ దేవలోకంలో ఎంత పర్సెంట్ ఉంది? 3/4 ఉంది. ఆ 3/4ని మనం అంతరిక్షం అనొచ్చు, దేవలోకం అనొచ్చు, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దానికి. ఆ దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళు యత్ పురుషేణ హవిష, పురుషుణ్ణి హవిస్సుగా మార్చి. ఎవడు పురుషుడు? అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ మూడు లోకాలలో, లేకపోతే ఆ మూడు పాదాలలో వ్యాపించి ఉన్నటువంటి సత్తాయే పురుషుడు. ఇప్పుడు భౌతిక జగత్తులో మనం ఎక్కడ చూసినా మనకి మట్టే కనిపిస్తుంది. అమెరికాకి వెళ్ళిపోయినా మట్టే ఉంటుంది, నేల మీద చంద్రగ్రహానికి వెళ్ళిపోయినా మట్టే కనిపిస్తుంది, కుజగ్రహానికి వెళ్ళిపోయినా మట్టే కనిపిస్తుంది, అన్ని చోట్ల మట్టే కనిపిస్తుంది. అంచేత ఈ విషయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించుకోదలుచుకుంటే ఏమి ఉపయోగించుకోవాలి? మట్టిని ఉపయోగించుకోవాలి. ఆ మట్టిలో ఉన్నటువంటి ఇనుము ఉపయోగించుకోవచ్చు, మట్టిలో ఉన్నటువంటి బంగారాన్ని ఉపయోగించుకోవచ్చు, మట్టిలో ఉన్నటువంటి దాన్ని దేన్నైనా నువ్వు వేరు చేసుకుని ఉపయోగించుకో. కానీ నువ్వు ఉపయోగించుకుంటున్నటువంటి ఆ పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే రావాలి. అంచేత మనము ఈ ఒక పాదంలో మృతమయమైనటువంటి శరీరాలు కలిగి ఉన్నటువంటి మనము ఏ విధంగా ఈ శరీరాన్ని కూడా ఈ మట్టిలోంచే తయారు చేసుకున్నాము? మన చుట్టూరా ఉన్నటువంటి గడ్డి కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? ఈ మట్టిలో ఉన్నటువంటి ఖనిజాల నుంచి ఏర్పడ్డాయి. దాన్ని మించి ఎక్కడైనా కొత్త రకమైనటువంటి పదార్థాన్ని తెచ్చుకుని ఈ విశ్వములో మీరు దేన్నైనా సృష్టించగలరా? ఉన్నదాంతోనే కదా సృష్టించగలరు, లేని దాని నుంచి మీరు ఎక్కడి నుంచి సృష్టిస్తారు? అంచేత ఆ దేవతలు ఎవరిని ఉపయోగించుకున్నారు సృష్టించడానికి, యజ్ఞం చేయడానికి? ఆ పురుషుడిని ఉపయోగించుకున్నారు. కాబట్టి చాలా గొప్ప పని చేశారు వాళ్ళు. అంతకంటే వాళ్ళు చేయగలిగేది ఏముంది? అంచేత యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞం అతన్వత, యజ్ఞం చేశారు వాళ్ళు. యజ్ఞం చేసినప్పుడు మూడు పాయింట్స్ వాళ్ళు తీసుకున్నారు. వసంతో అస్యాసీత్ ఆద్యం, వసంతము ఆద్యముగా ఉపయోగించుకున్నారు. మన శరీరాలలో ఈ ఆద్యము అనేటటువంటి దానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్థితిని మీరు చెప్పగలరా? ఆద్యం అంటే నెయ్య. మన శరీరాలలో నేతికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పదార్థం ఇంకా ఇంకా నెయ్యి ఏంటని? నెయ్యి ఏమని? అగ్ని వల్ల నెయ్యి కరుగుతుంది. సరే, ఎందుకు నేను ఈ ప్రశ్న వేస్తున్నాను అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఎటు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. యజ్ఞము అంటే ఒక చక్రీయ విధానం అని చెప్పాము. ఏవం ప్రవర్తితం చక్రం, భగవద్గీత చదువుకుంటున్నప్పుడు 3వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా. ఇట్ ఈస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. సృష్టి మొదలవలేదు. సృష్టి మొదలవక ముందు ఎవడున్నాడు? పురుషుడు ఉన్నాడు. పురుష సూక్తం అదే కదా చెప్తుంది. ఆ పురుషుడు ఎంత వ్యాపించి ఉన్నాడు? 3/4 వ్యాపించి ఉన్నాడు. సృష్టి కూడా కలుపుకుంటే అది ఎంత అవుతుంది? పూర్ణం అవుతుంది. సృష్టి లేకపోతే ఒక పాదము మాత్రమే సృష్టిగా ఏర్పడుతూ ఉంటుంది, మళ్ళీ అది లీనమైపోతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, లీనమైపోతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడ నుంచి? మూడు పాదాలు ఎప్పుడూ అమృతత్వంలోనే ఉంటుంది. దానికి నాశనం లేదు, దానికి మృత్యువు లేదు. అక్కడ ఎవరున్నారు? ఈ దేవతలు ఉన్నారు. ఈ దేవతలు ఒక యజ్ఞం చేశారు. యజ్ఞం చేయటం వల్ల ఏం చేశారు? ఆ పురుషుడికి రకరకాలైనటువంటి రూపాలు ఇవ్వగలిగారు. మనం కూడా ఏం చేస్తాం? పృథ్వీలో ఉన్నటువంటి ఖనిజాలను తీసుకుంటాం. ఖనిజాలను తీసుకుని రకరకాలైనటువంటి రూపాన్ని తయారు చేస్తాం. చివరికి ఆ ఖనిజాలు మళ్ళీ ఎక్కడ కలుస్తాయి? మళ్ళీ పృథ్వీలోనే కలుస్తాయి. చక్రీయక్రమేగా మీరు ఇల్లు కట్టేసుకోండి, అది కట్టేసుకోండి, ఇది కట్టేసుకోండి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి, లక్షల సంవత్సరాలు ఉండొచ్చు, కానీ చివరికి ఎక్కడ పోతాయి? అవి నాశనం అవ్వ ఏ పరమాణువులు కూడా. ప్రకృతిలో సృష్టి ఆదిలో ఎన్ని పరమాణువులు ఉన్నాయో సృష్టి అంతంలో కూడా అన్ని పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువుల యొక్క మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి బంగారాన్ని చాలా ఎక్కువగా వాడతాం, ఓసారి ఇనుముని చాలా ఎక్కువగా వాడతాం, ప్లాస్టిక్ను ఒకసారి చాలా ఎక్కువగా వాడతాం, వెండి, రకరకాలైనటువంటి పదార్థాలను మీరు వాడినప్పటికీ ఆ పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? మీరు భూమిలోంచే తెస్తున్నారు. మళ్ళీ ఆ పదార్థాలు ఎక్కడికి వెళ్తాయి? ఖచ్చితంగా భూమిలోకి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళలేవు అవి. మీరు ఎంత దాచిపెట్టుకున్నా ఏం చేసినా ఎప్పుడో అప్పుడు ఆ పదార్థాలన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. అంచేత పదార్థాలు భూమిలోంచి బయటికి రావటం, భూమిలోంచి బయటకు వచ్చినటువంటి పదార్థాలు నిత్యంగా రకరకాలైనటువంటి రూపాన్ని ఏర్పరచుకోవటం, ఏర్పరచుకున్న తర్వాత కాలక్రమములో అవి విశేషమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళా భూమిలోకి లీనమైపోవటం అనేది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కదా. ఇదే అక్కడ కూడా జరుగుతోంది. ఎక్కడ? అంతరిక్షంలో, దేవతాలోకంలో, లేకపోతే పురుష రూపంలో, లేకపోతే ఆ మూడు పాదాలు ఉన్నాయే నాశరహితమైనటువంటి అమృతత్వమైనటువంటి ఆ లోకంలో ఇదే జరుగుతోంది. ఎలా జరుగుతుందో పట్టుకోమంటున్నా. ఎలా జరుగుతుందంటున్నాడు? అజ్యము. అజ్యాన్ని దేన్ని వాడుతున్నాడు వాడు? శరదు, వసంత, వసంత ఋతువుని. వసంత ఋతువు ఎప్పుడు వస్తుంది? వసంత ఋతువు ఎప్పుడు వస్తుంది? మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉన్నామో చూడండి, వసంత ఋతువు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నాకు తెలియదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలుసుంటే నేను చెప్పేసి ఉండేవాడిని. తెలుసా మీకు? చైత్ర, చైత్ర వైశాఖ మాసాలంటే ఇప్పుడేనేమో జరిగిపోయిందా? సరే, అంటే చైత్ర వైశాఖ మాసాల్లో ఉగాది ఏమైనా వస్తుందా మనకి? అంతే కదా, అందుకు చెప్తున్నాను. అది ఉగాది అప్పుడు మీ సృష్టి క్రమం స్టార్ట్ అవుతుంది. అందుకే దాన్ని ఏమంటాం మనం? ఉగాది అన్నాం. యుగము యొక్క ఆది, సృష్టి యొక్క విధానం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంచేత మనం ఏ విధమైనటువంటి నిత్య నూతనమైనటువంటి కొత్తదైనటువంటి విషయాలు వాటిని స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మీరు ఖచ్చితంగా ఉగాది నాడే స్టార్ట్ చేయాలి, సైక్లిక్ ప్రాసెస్ మనకు అర్థమవుతే. కానీ మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ఉగాది ఎప్పుడో తెలియదు, జనవరి ఫస్ట్ ఎప్పుడో మనం చెప్పగలం. ప్రకృతికి దూరం అయిపోయాం మనం. అది ఆద్యము అన్నాడు. ఆద్యము అంటే ఇప్పుడు చెప్పగలరా ఏంటో? ఉగాది నాడు ఒక కొత్త పని మొదలెట్టారు. కొత్త పని మీరు మొదలెట్టారు. ఆ వసంత ఋతువు, ఆ రెండు నందు ఆద్యము నెయ్య. కొత్త పని మొదలెట్టినప్పుడు వస్తువులే ఉండవు, మీ దగ్గర ఏముంటుంది? ప్లాన్ ఉంటుంది, అంతేనా? ప్లాన్ ఎక్కడుంటుంది? మీ మనసులో ఉంటుంది, మీ ఆలోచనలో ఉంటుంది. అంచేత మానవ శరీరంలో వసంత ఋతువు బదులు నేటిగా పనిచేసేది ఏది? ఆలోచనలు. బ్రహ్మార్పణం బ్రహ్మవీర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. భగవద్గీతలో దీన్ని ఈ విధంగా చెప్పాడు. ఏ విధంగా చెప్పినా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన యొక్క ఆలోచనలే ఎప్పుడైనా రూపుదాలుస్తాయి. ఆలోచనే లేదనుకోండి, రూపుదాల్చదు. ఇల్లు కట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటే కట్టుకోవచ్చు, కట్టుకోకపోవచ్చు. అసలు ఇల్లు కట్టుకోవాలనే లేదనుకోండి, మీకు గ్యారంటీగా ఇల్లు కట్టుకోరు. ఇంచేదంటే మీకు ఆలోచన లేదు కనుక. అంచేత నెయ్య, అగ్నిని ప్రజ్వలింపజేసేటటువంటి పదార్థము మనలో ఏంటి? ఆలోచనలు. అది గుర్తుంచుకోండి. ఈ ఆలోచనలకి ఏ మృత్యువు లేదు. అంచేత ఈ ఆలోచనలు ఏ క్షేత్రం నుంచి వస్తున్నాయి మనకి? ఆ దేవతాలోకం నుంచి వస్తున్నాయి. ఏ ఆలోచన నష్టపోదు. ప్రకృతిలో మనం చెప్పేది అది, ఏ ఆలోచనకి మృత్యువు లేదు. మీరు ఏ ఆలోచన ఆలోచించినా ఆ ఆలోచన అమృతత్వమే, ఆ ఆలోచన అలాగా ఉండిపోతుంది. తర్వాత గ్రీష్మ యుద్ధమ శరద్ధవిహి. సమిధలు ఏంటి దానికి? గ్రీష్మ ఋతువు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఋతువు. ఏంటమ్మా నెలలు చెప్పు. గ్రీష్మ ఋతువు ఏంటో జ్యేష్ట, నాకు తెలియదు, మీరేం చెప్తే అదే రైట్. నాకు తెలుసుంటే నేను చెప్పేసి ఉండేవాడినిగా. అంచేత ఈ గ్రీష్మ ఋతువు ఏం చేస్తుంది? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గ్రీష్మ ఋతువులో వేడి ఎక్కువగా ఉంటుంది. సమిధలు అగ్నిలో వేస్తే ఏమవుతుంది? మంట ఎక్కుతుంది. ఇందుకు ఎండాకాలం వేడిగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవతలు చేసేటటువంటి యజ్ఞము అప్పుడు ఈ గ్రీష్మకాలాన్ని వాళ్ళు సమిధలుగా వాడుకుంటారు. అంచేత మీరు యజ్ఞాలు చేయాలన్నా ఏది చేయాలన్నా ఎప్పుడు చేయాలి? గ్రీష్మకాలంలోనే చేయాలి. అంచేత మనం యజ్ఞీయ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా, సంస్కారాలన్నీ కూడా ముఖ్యంగా ఎండాకాలంలో జరుపుకుంటాం. చాలామంది అడుగుతుంటారు, ఎండాకాలంలో హిందూ మాస్టారు పెళ్ళిళ్ళు అవి చేస్తారు, మంటెత్తిపోతూ ఉంటుంది, హాయిగా ఏ శీతాకాలంలోనో ఎప్పుడో చేసుకోవాలంటే అప్పుడు ముహూర్తాలు లేవంటారు. దీనికి కారణం అది. ఇంచేదంటే మన ఆధ్యాత్మిక జీవిత ప్రకారము ఎండాకాలము సమిధల పని చేస్తాయి. సమిధలు ఏం చేస్తాయి? ఆలోచనలకు వేడి కలగజేస్తాయి, ఆలోచనలను ప్రోతి చేస్తాయి. సమిధలు లేవనుకోండి, నెయ్యి ఉంది మీ దగ్గర, మంట మండుతుంది, నెయ్యి పోశారు, సమిధ లేదు, ఏమవుతుంది? ఆరిపోతుంది మంట. సమిధం ఉండాలి. అంచేత ఆ గ్రీష్మకాలము మన శరీరంలో ఎక్కడుంది? మణిపూరక చక్రంలో ఉంది. ఆ వేడి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? మణిపూరక చక్రంలో ఉంటుంది. అంచేత మన ఆలోచనలకి పదును రావాలి అంటే, మన ఆలోచనలు కార్యరూపం జరగాలి అంటే మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా ఎలా ఉపయోగించుకుంటాం మణిపూరక చక్రాన్ని? కాదు. ఎలా మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకుంటాం? చాలాసార్లు ఇదే క్లాస్లో చెప్తున్నాను, నేను అందుకే చెప్తాను, మీరు వినరు, మీరు నిద్రపోతే వింటారు. రూపము, రూపము జ్ఞానమా? రూపాన్ని ఆహా కాదు. అంచేత ఎలా మన ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, సమిధలు ఇవి యాక్షన్లోకి వస్తే తప్ప, కరెక్టే చెప్పావు. కానీ ఏంటి, మనం పని చేస్తూ ఉంటే కోరికలు ఎక్కువ అవుతాయి, మీరు ఎప్పుడైనా చూసారా? అంచేత కర్మేంద్రియాన్ని కానీ జ్ఞానేంద్రియాన్ని కానీ మీరు ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏమవుతాయి? వేడెక్కుతాయి. మీరు జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని ఉపయోగించుకోలేదనుకోండి, సమిధల్లా పనిచేయవు. అంచేత సమిధలు ఏంటి? మీ యొక్క కర్మేంద్రియాలు, మీ యొక్క జ్ఞానేంద్రియాలు. అంచేత ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే మనం ఉపయోగించుకోవటం అంటే బుర్ర వేడెక్కుతుంది. జ్ఞానేంద్రియాన్ని ఎక్కువ ఆడేసామనుకోండి, బుర్ర వేడెక్కిపోతుంది. కర్మేంద్రియాన్ని ఎక్కువ ఆడేసామనుకోండి, శరీరం అలసిపోతుంది. ఏదైనా యజ్ఞంలో సమిధల యొక్క స్వరూపం ఎలా మారుతుందో ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల యొక్క స్వరూపం కూడా మారిపోతుంది. అంచేత మన శరీరంలో సమిధలుగా ఉపయోగపడేవేంటి? ఇంద్రియాలు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. ఆద్యముగా ఉపయోగపడేది ఏంటి? ఆలోచనలు. దాని తర్వాత గ్రీష్మ యుద్ధ శరద్రవిహి, హవనం చేయటానికి ఏదైనా ఒక పదార్థం వేయాలి. మీరు నైవేశం, అగ్ని ప్రజ్వలింపజేశం, మండింది. మండిన తర్వాత మనం ఏం చేస్తాం? ఏదో ఒక మంత్రాన్ని చదువుతూ హవన సామాగ్రిని అందులో వేస్తాం, అంతే కదా. మరి మనం నిత్య జీవితంలో ఏ హవన సామాగ్రిని వేస్తున్నాం? రోజు ఏదో ఒక హవన సామాగ్రి వేస్తూనే ఉండాలి, లేకపోతే దాన్ని యజ్ఞం అనం. ఆలోచనలు నేతి పని చేస్తున్నాయి అన్నాం, ఒప్పేసుకున్నాం. ఇంధనాల పని, ఇంధనాలంటే సమిధల పని. ఏం చేస్తున్నాయి? మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చేస్తున్నాయి, లేకపోతే మన యొక్క మణిపూరక చక్రం చేస్తుంది. శరత్ ఋతువు, శరత్ ఋతువు ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పాల్సిందే, నాకేం తెలియదు, అది ఎప్పుడు వచ్చినా నాకు అభ్యంతరం లేదు, ఎప్పుడో అప్పుడు వస్తుంది గ్యారంటీగా, సరేనా? అదే వచ్చినప్పుడు, అంచేత మీకు హోంవర్క్లు పెరిగిపోతున్నాయి, మీరు ఏం చేస్తున్నారో మరి నాకు తెలియదు. ఇది ఏదైనా లిస్టు రాసి తగిలించమ్మా బోర్డు ఒకటి దేవాలయంలో. ఈ ఋతువులది దయచేసి ఇంగ్లీష్ నెలలో కూడా రాయలేకపోతే నాకు అర్థం కాదు. అంచేత ఆ శరద్ ఋతువు ఏంటని, శరద్ ఋతువు అంటే ఏంటి? హవన సామాగ్రి. ఏంటి, మీరు హవన సామాగ్రి ఎప్పుడైనా వేయటం చూసారా? యజ్ఞంలో ఏం చేస్తారు హవన సామాగ్రి? చేత్తో తీసుకుంటారు, చేత్తో తీసుకుని ఏం చేస్తారు? నిప్పులో వేస్తారు కదా. మరి అలాంటి చేత్తో నిప్పులో వేసే పని ఏం చేయటం లేదా? మీరు రోజు ఆహారం తీసుకుంటున్నారుగా, అదే పని చేస్తున్నారు కదా. మీరు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ హవన సామాగ్రి వేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయని మనకు స్పష్టంగా తెలుసు. ఇంకా ఆ స్థాయికి మన యజ్ఞాలలో వెళ్ళకపోయినా గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని మనం చేసేటటువంటి యజ్ఞంలో వేసేటటువంటి ఈ పదార్థం ఉంది ఇక్కడ వేస్తున్న దాంట్లో, హిమాలయాలలో దొరికేటటువంటి 33 వనమూలికలు ఉన్నాయి. ఆ 33 వనమూలికల్ని గురుదేవులు ఎలా తయారు చేశారు? మన శరీరంలో ఉన్నటువంటి 33 దేవతలకి ఆహారముగా, హవిస్సుగా ఏదైతే ఉపయోగపడుతుందో వాటిని మన శరీరంలో నిర్మాణమైనటువంటి ప్రపోర్షన్ ప్రకారం దాన్ని తయారు చేశారు ఆయన. అంచేత గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? నాకు సద్బుద్ధి కావాలి, నేను బాగా పనిచేయాలి, నేను ఆ భగవంతుడి వైపుకి వెళ్ళాలి. ఓం భూర్భవస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయాత్. ఆ శ్రేష్టమైనటువంటి సవితా తేజస్సు నన్ను సన్మార్గం వైపు నడిపించుగాక అని చెప్తూ మీరు హవన సామాగ్రి వేస్తారు. మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు? ఇంకా ఆహారం ఏం పనిచేస్తుంది? మొదటి తప్పు ఎక్కడ జరుగుతుందో, మన జీవితాలు కూడా యజ్ఞమయం అవ్వాలి అంటే ముందు మీరు తీసుకునేటటువంటి ఆహారము యజ్ఞమయం అవ్వాలి. ఫస్ట్ స్టేజ్ అది చక్రీయగమం. ఎగింటి చక్రీయగమనం అక్కడ పొద్దున్న టిఫిన్ తింటాం, మళ్ళీ లంచ్ తీసుకుంటాం, మళ్ళీ టిఫిన్ చేస్తాం, మళ్ళీ డిన్నర్ తీసుకుంటాం, మళ్ళీ చక్రీయగమనమే కదా. ఆ టైంకి ఆహారం పడకపోతే నీరసం వచ్చేస్తుంది. యజ్ఞం అంటే ఏం చెప్పాను నేను మీకు, సైక్లిక్ ప్రాసెస్లే కదా. ఇప్పుడు యజ్ఞంలో మూడు భాగాలు ఉన్నాయి, మన ఆలోచనలు, మన కర్మేంద్రియాలు లేక జ్ఞానేంద్రియాలు, ప్లస్ మనం తీసుకునేటటువంటి ఆహారం. దీనిని కనుక మీరు సక్రమంగా తీసుకోగలిగితే యజ్ఞం ఏం చేస్తుందని చెప్తాడు భగవద్గీతలో, సహ యజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. అంచేత ఈ పని మీరు ఆలోచనలు, మీ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను, ప్లస్ మీరు తీసుకునేటటువంటి ఆహారాన్ని నోట్లో వేసుకోవాలి. ఆహారం మీరు గాయత్రి మంత్ర ఆహుతులతో ఏ విధంగా అయితే యజ్ఞకుండల్లో ఆహారం వేస్తున్నారు, మరి మీరు ఏ మంత్రాన్ని జపిస్తూ ఆహారాన్ని వేసుకుంటున్నారు? న్యూస్ పేపర్లో చదివినటువంటి వార్తలు. మరి బలమైన మీ శరీరాలు తయారవుతాయి. ఇంచేతంటే ఏ మంత్రాన్ని ఉపయోగించుకుంటూ మీరు ఆహుతులు వేస్తారు, ఆ ఫలితాలే వస్తాయి కదా. మరి ఆ క్షణంలో మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, ఏ క్షణంలో భోజనం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు మీ మనసులో ఉన్నాయో ఆ ఆలోచనలే మీకు ఫలితం ఇస్తాయి. మీకు మనసులో టెన్షన్, ఈ పని అవుతుందా అవదా అని, అదే ఆలోచిస్తూ భోజనం చేస్తారు, బయటికి వెళ్తారు, ఏమవుతుంది, ఆ పని అవదు. రీజన్ ఏం చెప్తారు, ఫలానా వాడు అలా అన్నాడు, ఫలానా వాడు ఇలా చేశాడు, వీడు ఇలా అన్నాడు కనుక జరగలేదని. తప్ప ఎక్కడ జరిగింది? మీరు చేస్తున్నటువంటి యజ్ఞము లోపభూయిష్టమైనది. ఎక్కడ తప్పు వచ్చింది? ఆలోచనలకి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి, మీరు తీసుకునేటటువంటి ఆహారానికి సంబంధం లేదు, చక్రీయగమనం లేదు. అంచేత ఏ ఆహారం పడితే ఆహారం తీసుకోవడానికి వీల్లేదు. సీక్రెట్ డాక్టర్ క్లాసులు నేను చెప్తున్నప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయించాను నేను మనుషుల చేత, ఇక్కడ కాదు కాశీలో. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు మీకు ఏ ఆహారం నచ్చదో చాలా జాగ్రత్తగా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసి చూసుకోండి. ఈ యజ్ఞం యొక్క ప్రభావం ఎంత స్పష్టంగా మీకు తెలుస్తుందో. చాలామందికి కొన్ని ఆహారాలు నచ్చవు. మీకు నచ్చని ఆహారం తీసుకుని బయటకు వెళ్ళండి, ఆ రోజు ఏ పని జరగదు. మీరు కావాలంటే చేసి చూసుకోండి, అది ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు దాన్ని. నచ్చిన ఆహారాన్ని కూడా తిట్టుకుంటూ తిన్నారనుకోండి చాలా రకాల కోపాలు వస్తాయి. నేను ప్లేట్లు విసిరేసేవాళ్ళని ఎరుగుతుంది కుటుంబాలు, ఆహారం దగ్గర గందరగోళాలంతా. దెబ్బలాట ఎక్కడొస్తుంది? ఎదురింటి వాడు, వాడికి ఎరియర్స్ వస్తాయో మనకు తెలియదు. వస్తే వాడు ఏం కొనబోతున్నాడో అని వీడు ఆలోచించుకుంటారు. ఇక్కడ కంచాలు విసిరేసుకుంటారు, ఇంకా ఆహారం ఏం పనిచేస్తుంది? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే లాస్ట్ టైం నేను చెప్పాను, ఈ టైము చెప్పాను, ఆహారాన్ని అన్నాన్ని నన్నింద్యాత్, అన్నాన్ని మీరు నిందించకూడదు. ఎందుకు అన్నాన్ని మీరు నిందించకూడదు? చాలాసార్లు నేను మీకు ఆ రోజు కూడా ఉదాహరణ చెప్పాను కానీ, మీకు ఎవడైనా ఉద్యోగం ఇచ్చి మీ ప్రాణాలను నిలబెట్టి మిమ్మల్ని ఆనందంగా జీవించడానికి తగినటువంటి పరిస్థితులు కల్పించిన వాడు మీ దగ్గరికి వస్తే మీరేం చేస్తారు? వాడిని చాలా గౌరవించాలి కదా. మరి ఆహారం మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ ప్రాణాలను నింపుతుంది కదా, మిమ్మల్ని నిలబెడుతుంది కదా, మరి మీరేం గౌరవం ఇస్తున్నారు దానికి? ఇది శంకరాచార్యులు వారు తైత్రీయోపనిషత్తులో దీన్ని కమెంటరీ రాశారు. కానీ ఆహారాన్ని మనం తీసుకోవడం జాత కాదు. ఆహారాన్ని నిందించకూడదు, ఆహారాన్ని ఉపయోగించుకోవాలి. ఈ చక్రీయ గమనాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. పాయింట్స్ తర్వాత నెక్స్ట్ సూత్రానికి వెళ్తున్నాను నేను. ఇప్పుడు అర్థమైంది కదా, మొదటి యజ్ఞము ఆహారం తీసుకోవటం. అంచేత భారతీయ సాంప్రదాయంలో ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా పండుగ రోజులలో. పండుగ అంటే అర్థం చెప్తారా ఎవరైనా? ఫ్రూట్ అవటం అంటే పండుగ మారటం. పండుగ ఎప్పుడు మారుతుంది? పక్వానికి వస్తే. అంచేత పండుగ రోజులు ఏ విధమైనటువంటి రోజులు? మీ యొక్క కోరికలు పక్వానికి వచ్చేటటువంటి రోజులు. ఆ రోజు మనం ఏం చేస్తాం? దాన్ని మర్చిపోతాం మనం. జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి. పండుగల రోజులు కూడా అద్భుతమైనటువంటి చక్రీయ గమనంతో వస్తాయి. తిదివార నక్షత్రాలు బట్టేగా వచ్చేవి. ఆ తిదివార నక్షత్రాలు బట్టి వచ్చేటటువంటి పండుగ రోజులలో ఏ ఆహారం తీసుకోవాలో చాలా స్పష్టంగా చెప్పారు మన ఋషులు. భాద్రపద శుద్ధ చతుర్థి, చవితి, వినాయకుడి వినాయక చవితి అంటాం. ఆ రోజు ఏం తీసుకోవాలి? పాపం వినాయకుడు పెట్టేస్తాం, మనం మాత్రం తినాం. వినాయకుడి కోసం కాదు అది పెట్టింది. ఆ రోజు మీరు అది మాత్రమే తినాలి, మిగతా అన్నీ చేసుకుని అది కూడా ఆహారం ఎప్పుడైతే చెప్పారో అవి మాత్రమే తినాలి మీరు. అలాగా చాలా చాలా ఆయుర్వేదంలో రకరకాలైనటువంటి యజ్ఞ ప్రక్రియలు ఆహారాన్ని బేస్ చేసుకుని మీ శరీరానికి దానికి చాలా ప్రముఖ పాత్ర ఇచ్చేటట్టు చేశారు. ఎందుకు? ఏంటిట అంత తినకపోతే ఏంటిట? ఈ ఋషులు వాళ్ళు అస్వాదవ్రతం అని చెప్తారు, భోజనం మీద రుచి ఉండకూడదంటారు, భోజనం మీద వెంపల్లాడొద్దంటారు, ఆహారాన్ని మానేయమంటారు, ఉపవాసాలు చేయమని చెప్పినటువంటి వాళ్ళు ఆహారానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు చెప్పండి? మీరు నిలబట్టి వింటున్నారు కదా నేను చెప్పేది. ఆహారానికి ఎందుకు ప్రాముఖ్యత ఉంది? ఆహారమే మనస్సుగా మారుతుంది. చాలా జాగ్రత్త అవుతుంది, మీరు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటారో మీ మనస్సు ఆ విధంగానే ఉంటుంది. అంచేత మనస్సును మార్చుకోవాలంటే మీరు ఏం కష్టపడక్కర్లే, ఆహారాన్ని మార్చుకోగలిగితే చాలు, మనస్సు మారిపోతుంది. కానీ ఎలా మార్చుకోవాలో ఆ సైన్స్ పోయింది. ఆ సైన్స్ కనుక మనం చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళని మీరు స్పెషల్గా రిక్వెస్ట్ ఏం చేయక్కర్లే, అది కొని పెట్టండి, ఇది కొని పెట్టండి, ఇది కొని చేయండి అని ఏం చేయక్కర్లే. ఆహారంలో కనుక మార్పు చేసేస్తే పాపం కొనని వాడు కూడా సరే పద అని కొంటాడు. అది ఏంటి అని నన్ను అడగండి. అది ఎందుకంటే నాకు తెలియదు అది ఉంది అది ఎక్కడ. కానీ కాస్త తెలివైన వాళ్ళు అవుతే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మీకు చాలాసార్లు ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చేసి ఉంటారు. ఆహారాన్ని కనుక మీరు మార్చగలిగితే మీ జీవితంలో 90% కోరికల్ని పూర్తి చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి, ఇతరులకి సంబంధించినటువంటి కోరికల్ని మీరు పూర్తి చేసుకోలేరు. అంటే మీరు ఒక కోరిక కోరారనుకోండి, ఫలానా వాడు మా ఇంటికి వచ్చేయాలని, ఈ ఆహారంతో దాంతో వాడేం రాడు, వాడికి వాడి కోరికలు ఉంటాయిగా, వాడు వాడే ఆహారాన్ని పెట్టుకుంటాడు, ఇంకా డిషం డిషం అంచేత అది కుదరదు. మీ వ్యక్తిగతమైనటువంటి ఇతరులతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏ కామ్య పరిస్థితులైనా కూడా ఆహారము ద్వారా మార్చుకోవచ్చు. ఆహారం ద్వారా దేన్ని చేస్తామను? అగ్నిలో ఆహుతి వేసి. ఈ పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి కదా? ఈ పాయింట్స్ మీరు మెమరైజ్ చేసుకోండి. ఇంతకంటే ఇంకొక యజ్ఞం ఉంది. ఆహారమే కాకుండా భౌతికమైనటువంటి ఆహారం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది కాకుండా ప్రతి ఇంద్రియానికి దాని దాని ఆహారాలు ఉన్నాయి. కన్నుకి కన్ను యొక్క ఆహారం ఉంది, చెవులకి చెవులు యొక్క ఆహారం ఉంది. అంచేత దేనికి ఇవ్వవలసినటువంటి ఆహారాన్ని మీరు సక్రమంగా ఇస్తే ఆ ఇంద్రియం ఏమవుతుంది? పుష్టి చెందుతుంది. ఇది అంతా కాకుండా ఇంకొక విచిత్రమైనటువంటి కర్మ మన శరీరంలో జరుగుతూ ఉంటుంది. మన ప్రసక్తి లేకుండా మనం ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయలేము, దాన్ని ఏ విధంగానూ ఏమీ చేయలేము. అది మన శ్వాస, ఏమీ చేయలేరు మీరు దాన్ని. దానంతా అది లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఆహుతి దానంతా అదే జరిగిపోతూ ఉంటుంది. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఇది మన కంట్రోల్లో లేదు. ఏంటి ఆపగలటం కానీ, ఛా ఇది వద్దు అనుకున్నా, ఛా నేను ఇవాళ నుంచి ఊపిరి పీల్చుకోను అను అనుకోవచ్చు, కానీ ఊపిరి వెళ్తూనే ఉంటుంది, మీరు దాన్ని ఆపలేరు. కానీ ఇది కూడా యజ్ఞమే. ప్రాణాయామ యజ్ఞం అని ప్రాణయజ్ఞం అని పిలుస్తూ ఉంటారు. ఈ మొత్తము లహరి మహర్షి యొక్క టెక్నిక్, ఈ యజ్ఞ విధానం మీద ఉంది. 5 రకాలైనటువంటి ప్రాణాలు మన శరీరంలో ఉంటాయి. 5 రకాల ప్రాణాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి తెలుసా? మీకు 5 రకాలైనటువంటి ప్రాణాలు మన శరీరంలో ఎలా వస్తాయి ఎలా అది తెలియాలి మనకి. లారీ మహాశయ యొక్క అంతరార్థము, లారీ మహాశయ యొక్క శ్వాస విజ్ఞానం మనకు అర్థం అవ్వాలి అంటే, శ్వాస విజ్ఞానంలో శ్వాసని నేను ఇందాక చెప్పుకున్న యజ్ఞ విధానంలో దేని బదులు వాడుతున్నాను? శ్వాసను. ఆలోచనలు ఏంటి? నెయ్యి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సమితలు. మరి శ్వాస హవన ద్రవ్యంగా వాడుతున్నాం మనం. ఈ హవన ద్రవ్యాన్ని కనుక మీరు సమానంగా వాడుకోగలిగితే ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం జరుగుతుంది అంటే, మీరు శ్వాస పీల్చి వదిలే లోపల బాహ్య జగత్తులో 1 సంవత్సరంలో జరిగేటటువంటి పరిణామ క్రమం మీకు 1 శ్వాసలో జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడ మనం మన గురువులకి ద్రోహం చేస్తున్నాం అంటే, ఎక్కడ మన గురువుల్ని మనం సవ్యంగా అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, టెక్నిక్లో చాలా స్పష్టంగా క్రియాయోగలో ఇంచంటే నేను రహస్యాలన్నీ బట్టబయలు చేయటమే. యోగానంద చాలా స్పష్టంగా తన పుస్తకాల్లోనే రాశాడు ఇదంతా. ఆయన రాసినా మనం పట్టించుకోం, మీకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి, మనకున్నటువంటి మ్యాక్సిమం టైం పీరియడ్ సైక్లిక్ ప్రాసెస్లో ఏంటి, సంవత్సరం కదా. ఒక సంవత్సర కాలంలో మీరు పొందగలిగేటటువంటి అనుభూతులు, మీరు సాధించగలిగేది శ్వాసను కనుక హవన సామగ్రిగా ఉపయోగించుకుని మీరు శ్వాస పీల్చుకుంటే ఒక శ్వాసలో జరిగిపోతుంది. అతిశయోక్తి ఏం కాదు, ఇది ఏమీ అతిశయోక్తి కాదు. కంప్యూటర్లో మీరు డౌన్లోడ్ చేస్తున్నారు, ఒక్కసారి ఇలా నొక్కుతారు, 50 పేజీల మ్యాటర్ ఒక సెకండ్ల కింద దిగిపోతుంది. తర్వాత మీరు చదువుకోవడానికి చాలా టైం పట్టచ్చు. అలాగే ఆ ప్రాణాయామ విధానం ఏదైతే లహరి మహాశయ బాబాజీ ద్వారా తెలుసుకున్నారు, ఆ శ్వాస మీరు ఇప్పుడు చేస్తున్నారు, అదేం రహస్యమేం లేదు. అక్కడ దాన్ని మీరు గమనించుకోవటం లేదు. ఆహారం మీరు రోజు తింటున్నారు కదా, రోజు టిఫిన్ చేస్తున్నావు, అది చేస్తున్నావు. ఏ రోజు ఏ టిఫిన్ చేస్తే బాస్కి చాలా కోపంగా ఉంది, మీరు ప్రమోషన్ కోసం అడగాలి. అడిగితే ఇన్నేళ్ల బట్టి మీరు చేసిన ఏకరవ బట్టి నీకు ఎందుకు ప్రమోషన్ ఇవ్వాలి అని అడుగుతాడు. మీరు ఆ రోజు తినబోయేటటువంటి టిఫిన్ మార్చుకుని వెళితే ఖచ్చితంగా బాస్ కోపం రాదు, చాలా నవ్వుతో చెప్తాడు. చెప్పేది వాడి ఇష్టం వచ్చిందే చెప్తాడు, బాస్ మూడు మీరు మార్చలేరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు ఫలితాలను కానీ బాస్ యొక్క మనస్సుని కానీ మార్చలేరు, కానీ అట్టోన్ని మార్చగలరు. అదేదో టీవీ అడ్వర్టైజ్మెంట్ చూశాను, అదేదో తింటుంది, అది ముందేం చెప్తుంది, ఖరాఖండిగా నో అని బుర్ర బదలగొట్టేటట్టు చెప్తుంది. అది నోట్లో వేసుకుంటే నో అనే అంటుంది పాపం, అది కానీ భలే అందంగా అంటుంది. అంచేత మీరు అది మార్పించుకోగలరు, బాహ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వేడిని మీరు తగ్గించుకోగలరు. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. మీరు ఈసారి మీరు మౌనంగా భోజనం చేయమని నేను చెప్పేది అందుకు. మీరు మౌనంగా కనుక భోజనం మొదలెట్టి ఉండుంటే నేను చెప్పిన రోజు నుంచి ఈ పాటికి మీకే అర్థమైపోయేది, ఏం తింటే ఏమయ్యేదో. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, రెండోది ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్పాను శ్వాసను హవన సామగ్రిగా మీరు ఉపయోగించుకోగలిగితే, అంటే ఆహారంగా కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మీరు 12 శ్వాసలు పీల్చుకున్నారనుకోండి, 12 సంవత్సరాల పరిణామక్రమం దాటేస్తారు. 144 శ్వాసలు తీసుకుంటే 144 సంవత్సరాలలో మీకు వచ్చేటటువంటి అనుభూతులు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. కానీ ప్రాణాయామం చేస్తూ ఆ శ్వాసను చేస్తూ మీరు కళ్ళు మూసి కూర్చున్నారనుకోండి, ఆ అనుభూతుల్ని రానివ్వలేదనుకోండి, రావు. ఇది అంతా కూడా ఈ శ్లోకంలో చెప్పాడు. ఇది ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఈ శ్లోకం యత్ పురుషేణ హవిష, ఈ హవన్ సామగ్రి యజ్ఞం మనం చేస్తున్నాం ఎవరి వల్ల చేయగలుగుతున్నాం, మన లోపల పురుషుడుని బట్టి. ఆ చేతనత్వం మన శరీరంలో లేదనుకోండి, చేయగలరా మీరు యజ్ఞం అంతా? మనము అంతే, దేవతలు ఎలాగైతే చేశారో మన శరీరంలో ఉన్నటువంటి పురుషుణ్ణే మనం పట్టి ఉంచాం. ఎక్కడ పట్టి ఉంచాం? మన శరీరంలో పట్టి ఉంచాం. మన శరీరంలో పట్టి ఉంచినటువంటి ఈ పురుషుణ్ణి యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత, మనం దేవతలు అక్కడ యజ్ఞం చేస్తే మనం ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం. వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిహి, ఆలోచనలను నీతిగా, జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను సమిధలుగా, మన యొక్క ఇంద్రియాల యొక్క ఆహారాన్ని కానీ శ్వాసని కానీ హవన సామగ్రిగా ఈ యజ్ఞాన్ని వాళ్ళు తయారు చేశారట. తయారు చేయగానే ఏం మ్యాజిక్ జరిగిందో చూడండి. సప్తాశ్యాసం పరిధయ, సప్తాశ్యాసం పరిధయ త్రిసప్త సమిధ కృతః దేవాయజ్ఞం తన్వానః అబధనం పురుషం పశుం. సప్తాశ్యాసన్ పరిధయ, ఈ యజ్ఞకర్మ వల్ల, మామూలు యజ్ఞకర్మ, ఆహారం తీసుకుందామని అక్కడికే ఆగుదాం మనం, మిగతావి తర్వాత ఎలాగో జరుగుతాయి. ఆహారం తీసుకునేటటువంటి యజ్ఞకర్మ మనం రోజు చేస్తున్నాం కదా, పొద్దున్న వీలున్నప్పుడల్లా చేస్తూ ఉంటాం. ఈ యజ్ఞకర్మ చేయటం వల్ల 7 రకాలైనటువంటి పరిధులు ఏర్పడ్డాయి అన్నాడు. ఏంటవి 7 రకాలైనటువంటి పరిధులు? 7 చక్రాలు అనుకోవచ్చు, లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి 7 శరీరాలు, స్థూల శరీరము చెప్పుకున్నాం కదా మనం, సూర్యుడు యొక్క 7 కిరణాలు మన శరీరంలో ఉన్నటువంటి 7 పరిధులుగా ఏర్పడతాయని కూడా అనుకోవచ్చు. అంచేత 7 పరిధుల గురించి మనం విశేషంగా డిస్కస్ చేసుకోక్కర్లేదు. మనకి స్థూల శరీరం ఉంది, దాని తర్వాత కామమయ శరీరం ఉంది, దాని తర్వాత మనోమయ శరీరం ఉంది, దాని తర్వాత విజ్ఞానమయ శరీరం ఉంది, దాని తర్వాత ఆత్మ, దాని తర్వాత అనుపాదక, దాని తర్వాత ఆది. ఇలాగా ఏడు పరిధలు మనకి ఏర్పడ్డాయి. మనం యజ్ఞం చేస్తున్నప్పుడు తిన్నటువంటి ఆహారము ఏడు రూపాలుగా ఎలా స్థానాంతరణ చెంది మన శరీరంలో నెత్తురు, ఎముకలు ఇవి కూడా ఏడు ఉన్నాయి. వీటిని మనం ఏమంటాం అంటే సప్తధాతువులు అంటాం. మనం భౌతిక జగత్తులో తీసుకున్నటువంటి భౌతిక ఆహారము ఏడు ధాతువులుగా ఎలా ఏర్పడతాయో, మన ఆహారం కూడా ఏడు రూపాల్లో ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. మన భౌతిక శరీరం ఉంది, మనకి ఎన్ని ఉన్నాయి? ఏడు శరీరాలు ఉన్నాయి. ఈ మైక్ ఉంది అంచేత ఈ మైక్కి కూడా ఏమివ్వాలి? ఏడు శరీరాలు ఉండాలి. ఈ పృథ్వీ గ్రహం ఉంది, ఈ పృథ్వీకి ఏమివ్వాలి? ఏడు శరీరాలు ఉండాలి. ఆ చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టుకి కూడా ఏడు శరీరాలు ఉండాలి. మరి మనం తీసుకుంటున్నటువంటి ఆహారానికి ఏడు శరీరాలు ఉన్నాయా? ఆహారం జీవంతమై ఉంటే గ్యారంటీగా ఏడు శరీరాలు ఉంటాయి. మృతమైనటువంటి ఆహారం అయితే ఇక్కడ ఎస్ఎస్ఏ వాళ్ళ యొక్క ప్లస్ పాయింట్ మనకు అర్థమవుతుంది. అమృతాహారము, మృతాహారము, మనం తీసుకునేటువంటి ఆహారం ఎలాంటిది? కలిచిస్తాం కదా. అంచేత మనం తీసుకునేటటువంటి ఆహారాలలో ఏడు శరీరాలను ప్రోధి చేసేటటువంటి ఆహారము లేదు. మహా అవుతే అది ఏం చేయగలదు? మూడు శరీరాలను ప్రోధి చేయగలదు, మిగతా నాలుగు శరీరాలను ప్రోధి చేయలేదు. అంచేత ఆ శరీరాలు ఎలా ఉంటాయి? బ్రతికి ఉన్నా కూడా చనిపోయినట్టే ఉన్నాయి. కనుక భగవంతుడి మీద విశ్వాసం కానీ, ఆధ్యాత్మికత ఉందని కానీ, ఇది కానీ మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నమ్మని ఉంచంటే ఆ శరీరాలు లేవు. ఉంటే కదా పనిచేస్తాయి. మన దగ్గర ఉన్నది బ్లాక్ అండ్ వైట్ టీవీ అయి రెండే రంగులు కనిపిస్తాయి. పక్కవాడింట్లో కలర్ టీవీ ఉంది, ఏడు రంగులు కనిపిస్తాయి. నువ్వు టీవీని బదలు కొడితే ఏంటి? ఏం చేస్తే ఏంటి? నీ బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఏడు రంగులు రావాలంటే నువ్వు ఒకటే పని చేయాలి. నీకు కూడా ఏడు పరిధులు వచ్చేటట్టు చేసుకోవాలంటే ఏడు రంగులు కనిపించేటట్టు చేసుకోవాలి. అంచేత నానబెట్టి మొలకలు తినటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి వ్యక్తులకు ఈ శ్లోకాల యొక్క అంతరార్థం చాలా బాగా బోధపడుతుంది. ఏం చెప్తున్నాడు అక్కడ? సప్తాశ్యాసన్ పరిధయ. మన శరీరానికి ఏడు లేయర్స్ ఉన్నాయి, లేకపోతే ఏడు ఆవృత్తులు ఉన్నాయి. ఈ యజ్ఞ ప్రక్రియ గురించి, దాని గురించి నేను ఇంత వివరంగా ఎందుకు వెళ్తున్నాను అంటే, రేపు రాబోయేటటువంటి సూర్యగ్రహణంలో 5 కోట్ల కర్మేంద్రియానికి సంబంధించినటువంటివి, 5 కోట్ల జ్ఞానేంద్రియానికి సంబంధించినటువంటి మంత్రం యొక్క పూర్ణాహుతి జరగాలి. ఈ పూర్ణాహుతికి కావలసినటువంటి జ్ఞానము, నాలెడ్జి రేపు 14 నుంచి 23 జరగబోయేటటువంటి తిథులలో సాధ్యమైనటువంటి వరకు చాలా విషదంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తా. కానీ ఇదంతా దేని మీద ఆధారపడుతుంది అంటే మీ యొక్క రిసీవింగ్ కెపాసిటీ మీద. చెప్పేసుకుంటూ నేను వెళ్ళిపోతే లాభమే ఉండదు కదా. అంచేత ఆ రోజుల్లో నాకు వీలుంటుందా వీలుండదా, ఇంకా ఆ ప్రశ్నలకు నా దగ్గర జవాబేం లేదు. నేను ఎప్పుడు చెప్పాను కదా, ప్రకృతి ప్రకారం మనం వెళ్ళే వాళ్ళమే తప్ప మన కోసం గాయత్రి నవరాత్రులు ఆగవు. ఆ రోజు గాయత్రి నవరాత్రులు 14 తారీఖు నుంచి 23 వరకు. అప్పటికి ఈ పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము, ఇది కాకుండా భగవద్గీతలో ఉన్నటువంటి 18 రకాలైనటువంటి ఇనిషియేషన్స్కి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆ 9 రోజుల్లో మీకు అందివ్వాలని నా కోరిక. అంచేత ముందు ఈ థియరీ పార్ట్ అయిపోతే, పతంజలి యోగ సూత్రాలు కానీ, పురుష సూక్తం కానీ, శ్రీ సూక్తం కానీ పూర్తయిపోతే ఎవరికి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ నవరాత్రులలో పాల్గొనడానికి ప్రయత్నించండి. మీరు పాల్గొనలేకపోతే ఇతరులకైనా పాల్గొనడానికి ప్రయత్నించండి. వసతి ఎక్కడ ఉంటుంది మాస్టారు, అది ఉంటుంది మాస్టారు అంటే దాని దగ్గర నాకేం జవాబు లేదు. ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ 2 రోజులు 3 రోజులు ఉందనుకుందాం. లక్షలాది మంది పరీక్ష రాయడానికి వెళ్తారు. వాళ్ళకి వసతి గవర్నమెంట్ ఇస్తుందా? వాళ్ళే వసతి ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళే చదువుకోవటానికి ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళటానికి రావటానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. అంచేత ఎంతమంది వచ్చినా నాకు అభ్యంతరం లేదు, ఎంతోమంది రావాలి అని నా కోరిక. వచ్చినప్పుడు వాళ్ళకి స్థలం ఎలా సరిపోతుంది? వచ్చినప్పుడు స్థలం అదే వస్తుంది, అది నా నమ్మకం. మనుషులు రావాలే కానీ జాగా లేకుండా ఉంటుందా? రకరకాలుగా చెప్పొచ్చు విధానం. ఈ నవరాత్రుల తర్వాత 31 జూలై తర్వాత 10 కోట్లు పూర్తయిపోతుంది జపం. అప్పటికి మళ్ళీ ఓ సాధనా క్యాంప్ పెడతా నేను 1 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు. అప్పుడు పెట్టినటువంటి ఆ సాధనా క్యాంపులో ఈ సూర్యగ్రహణం యొక్క ప్రాముఖ్యత, మహాభారత యుద్ధానికి దీటి అయినటువంటి సూర్యగ్రహణం అని మనం చెప్పుకుంటున్నాం కదా, దానికి కావలసినటువంటి మానసిక స్థితి తెలియటం కోసం ఇంత డీప్గా వెళ్తున్నాను నేను. సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ, మనస్సు, వాక్, శరీరము ఒకే లైన్లో ఉంటాయి. పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనం ఏం చెప్తున్నాం, యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన, పతంజలి యోగ సూత్రాల్లో. ఇవంతా కూడా ఓ అద్భుతమైనటువంటి నూతన యుగానికి కావలసినటువంటి శక్తి. ముఖ్యంగా ఆ రోజు సింహరాశి, ఆగస్టులో సింహరాశి బ్లావెట్స్కి, యానీ బెసెంట్, సివివి, అరవిందో ఇలాంటి మహనీయులు పుట్టినటువంటి నెల ఆ రోజు. ఆ నెల ఆగస్టులోనే వీళ్ళందరూ కూడా జన్మించారు. మన భారతదేశానికి చాలా ప్రముఖమైనటువంటి రోజు కూడా ఆగస్టు 15. దాని ముందు పడుతున్నటువంటి ఈ సంపూర్ణ సూర్యగ్రహణానికి ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందో మనం ఊహించలేము. ఊహించలేం కానీ ఉపయోగించుకోవచ్చు కదా, అది చాలా మంచిది అన్నప్పుడు. అంచేత ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మీరు కాస్త సీరియస్ అవ్వండి. మీరు సీరియస్ అవ్వటమే కాకుండా నాకు వీలు దొరకటం లేదు, అది దొరకటం లేదు, చాలా మంచిది బాబు, మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల తర్వాత ఎప్పుడో వస్తుంది, అప్పుడు ఉపయోగించుంది కానీ ప్రకృతిని నేనేం శాసించలేను కదా. నాకు తెలిసినంత వరకు గురువులు కూడా శాసించలేరు. అంచేత దాన్ని మీరు ఉపయోగించుకోవటమే, ఎలా ఉపయోగించుకుంటాం, ఏం చేస్తాం నన్ను అడగండి, నాకు తెలీదు. ఇంచేంటే అప్పుడే నా కాలేజీ కూడా తెలుస్తున్నారు, మరి నేనేం చేస్తానో నాకు తెలీదు. కానీ క్లాసులు జరగాల్సిందే, చేయాల్సిందే, అంచేత అర్ధరాత్రి కూడా పెడతాను. ఇప్పుడు పతంజలి క్లాసులు అవి ఎప్పుడు చెప్తున్నాను నేను, అంతే కదా. అంచేత క్లాసులు చెప్పాలి, టైం అయిపోతుంది, మరేం చేయాలి, సిలబస్ పూర్తి అవ్వకపోతే. అంచేత దీన్ని మనసులో గుర్తుంచుకుని సప్తాశ్యాసన్ పరిధయ, 7 కిరీటాలు మన శరీరంలో ఉన్నటువంటి ఈ 7 సమిధలు, త్రిసప్త సమిధ కృతాహ, 3 ఏళ్ళు 21 సమిధలుగా మారుతాయి అంటాడు. ఏంటి ఆ 3 ఏళ్ళు 21 సమిధలు? స్థూల శరీరంలో ఉన్నటువంటి 7, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి 7, కారణ శరీరంలో ఉన్నటువంటి 7 3 ఏళ్ళు 21. వీటన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. అంటే మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్థూల జగత్తులో ఏమవుతుంది, సూక్ష్మ జగత్తులో ఏమవుతుంది, కారణ జగత్తులో ఏమవుతుంది. స్థూలంగా బాహ్యంగా గనక మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే 3 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దీన్ని బాగా బాగా మననం చేసుకోండి. 1, మనం తీసుకున్నటువంటి ఆహారము భౌతికంగా మలంగా మారుతుంది, సూక్ష్మ జగత్తులో మెత్తుడుగా మారుతుంది, కారణ జగత్తులో మనస్సుగా మారుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం, ఏ ఆహారం మీరు తీసుకున్నా మామూలుగా మలంగా మారిపోతుంది, బయటకు వదిలేస్తాం. సూక్ష్మ జగత్తులో ఆహారమే మెత్తుడుగా మారుతుంది, ఆ ఆహారమే కారణ జగత్తులో మనస్సుగా మారుతుంది. నెయ్యి మనం వేసుకుంటాం, నెయ్యి అంటే ఆవు నెయ్యి, ఈ నెయ్యి అని కానీ ఎనీథింగ్ దట్ ఈస్ ఫ్యాట్, ఫ్యాట్ అండ్ ఆయిల్స్ అని చెప్పుకుంటాం కెమిస్ట్రీలో. అది కారణ జగత్తులో వాక్గా మారుతుంది నెయ్యి. నీళ్లు తాగుతాం మనం, నీళ్ళు అంటే ఏంటి, చారు కానీ సాంబార్ కానీ ఎనీథింగ్ దట్ ఈస్ లిక్విడ్, అది మామూలుగా పనికిరాంది యూరిన్గా మారుతుంది. పనికొచ్చేది కారణ జగత్తులో, అది ప్రాణంగా మారుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ద్రవ పదార్థం మీరు ఏది తీసుకున్నా మీ ప్రాణానికి ప్రోధి అవుతుంది, స్థూల జగత్తులో ఏది తీసుకున్నా మీ మనస్సుని ప్రోధి చేస్తుంది, ఆయిలీ కంటెంట్ ఏది తీసుకున్నా మీ వాక్కుకి మారుతుంది. ఎప్పుడవుతో వాక్కుని మనం దురుపయోగం చేసుకోవటం మొదలెట్టామో చచ్చినట్టు ప్రకృతి ఏం చేసింది, మీరు ఆయిల్ వేసుకునే అర్హత కోల్పోయారు అంది. నెయ్యి వేసుకోవటం మానేయండి, వేసుకుంటే చస్తా ఉంటున్నారు, అవడు చావడు. మనకి వాక్కు ఉపయోగించి చస్తున్నాను తప్ప వాక్కు ఉపయోగించకుండా చావటం లేదు. దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కానీ కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పలేదు కావాలని, దాన్ని మీరు గమనించుకోండి. సూక్ష్మము స్థూలము, సూక్ష్మము కారణము, అది ఇక్కడ చెప్తున్నాడు. త్రిసప్త సమిధకృతాః దేవా యజ్ఞం తన్వానాః, దేవతలు ఏ యజ్ఞాన్ని అయితే తలిపెట్టారో, అబధనం పురుషం పశుం, ఈ శరీరంలో ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఈశ్వరుణ్ణి బంధించి వేసి ఈ రకమైనటువంటి యజ్ఞాన్ని చేశారు. ఈ కార్యక్రమాలకి, ఈ విధమైనటువంటి పనులు మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా అనేక అంతరాయాలు జరుగుతాయి. భౌతికంగా రావచ్చు, శారీరకంగా లేకపోతే మనం చేసేటటువంటి సోషల్ యాక్టివిటీస్ వర్క్ వల్ల మన బాధ్యతల వల్ల ఈ అంతరాయాలన్నీ కూడా ఓంకారోపాసన వల్ల పోతాయి అని పతంజలి తన యోగ సూత్రాల్లో చెప్తున్నాడు. ఆ ఓంకారోపాసనే శ్వాసకు కూడా ఉపయోగించుకుంటాం క్రియాయోగంలో. ఎలా ఉపయోగించుకుంటాం క్రియాయోగంలో అది మనకి ముఖ్యం కాదు, కానీ శ్వాసను మీరు బాగా పీల్చుకుని ఓం అనేటటువంటి ఉచ్చారణ చేస్తూ పూర్తిగా వదిలేస్తాం మనం. మళ్ళీ గాలి పీల్చుకుంటాం, మళ్ళీ వదిలేస్తాం, గాలి పీల్చుకుంటాం, మళ్ళీ వదిలేస్తాం. ప్రతిసారి మనం ఏం ఉచ్చారణ చేస్తాం? ఓం అనేటటువంటి ఉచ్చారణ చేస్తాం. తస్య వాచకః ప్రణవః. పతంజలి యోగ సూత్రాలలో ఈ ఓంకారం గురించి చాలా విపులంగా చాలా విశదంగా చెప్పబడింది. దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోండి. చదువుకోవటం వల్ల ఏమవుతుంది అంటే తజ్జపః తదర్థ భావనం, మీకు అర్థమవుతుంది అది ఎందుకు చేయమంటున్నాము. కానీ మీకు అర్థమైనా అర్థమైపోయినా అది చేయవలసిన పని, అది చేస్తుందని చెప్పాను కదా. పెద్ద పులి వచ్చింది అనుకోండి, మనం చేసేదేం లేదు, అదే చేస్తుంది కనుక ఆ ఓంకారాన్ని మీరు ఉపాసన చేస్తే చేసేదేదో ఆ ఓంకారమే చేస్తుంది కనుక కళ్ళు మూసేసుకోండి. 21 సార్లు ఆ ఓంకారాన్ని చేసుకుందాం. ఓ